మంచి అవకాశాన్ని బట్టి దేవుని బహుగాస్తుతి ఇస్తున్నాను. మొట్టమొదటిగా చిన్న ప్రార్థన చేసుకొని సాక్షిలోనికి వెళ్దాం. కృప కలిగిన తండ్రి, పరిశుద్ధుడ, సర్వోన్నతుడ, జీవాధిపతి, జీవము గల నాయన, నాయన అనేకులు ఎదుట నన్ను సాక్షిగా నిలబెట్టిన ఈ ఇటీ మంచి తరుణాన్ని నాకు అనుగ్రహించిన దేవానికి స్తోత్రాలు. నీ కృపకై వందనాలు. నీకు సాక్షిగా నిలబడమని ఆయన వాక్యం ద్వారా సెలవిచ్చిన దేవ నీకు స్తోత్రాలు, వందనాలు. నాయన ఇట్టి సాక్ష్యం ద్వారా అనేకులు నీ వద్దకు చేరి నిన్ను మహింపరిచే విధంగా నాయన దీవించండి, ఆశీర్వదించండి. నాయన నన్ను మరుగుపరిచి నీవే మాట్లాడమని, మహిమ ఘనత ప్రభావాలు పొందుకునమని యేసయ్య పరిశుద్ధ శక్తిగల నామంలో స్తుతించి ప్రార్థించి బ్రతిమాలు అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. ప్రియమైన వాళ్ళారా, నేను మొట్టమొదట చెప్పదలుచుకుంది ఏంటంటే, క్రైస్తవ కుటుంబంలో జన్మించిన నేను క్రైస్తవుడుగా అవడానికి, క్రీస్తును అంగీకరించడానికి 20 సంవత్సరాలు పట్టింది. చిన్నప్పటి నుంచి చర్చికి వెళ్ళినా, సండే స్కూల్కి వెళ్ళినా, అన్ని క్రైస్తవ వాతావరణం ఉన్నప్పటికీ కూడా నేను దేవుణ్ణి అంగీకరించడానికి 20 సంవత్సరాలు పట్టింది. మా అమ్మ నాన్నలకి నేను 6వ సంతానం. నా కోసం 5 గురిని అన్నారు వారసుడు ఉద్ధరిస్తాడని. మా అమ్మ అయితే వీడు దేవుని పరిచర్య చేయాలి అని దేవునికి సమర్పించింది. అంటే ఆమె ఉద్దేశం ఏంటంటే తన పని తను చేసుకుంటూ దేవుని పరిచర్య చేయాలి, అది ఆమె ఉద్దేశం. ఎందుకంటే ఎవరికి చేయి చాపకూడదు అనే ఉద్దేశం ఆమెది. అయితే పుట్టిన తర్వాత పెద్ద జబ్బు చేసింది, నిస్సహాయ స్థితిలో మరలా దేవుని దగ్గరికి వచ్చింది. అప్పుడు కూడా నేను తప్పించబడ్డా, నన్ను దేవుడు కాపాడాడు. అదొక ప్రాణాపాయం. ఇంట్లో ఏ సమస్య వచ్చినా కానీ, పెద్ద సమస్య ఏది వచ్చినా, చిన్న సమస్య వచ్చినా, కుటుంబంలో మోకాళ్ళు వేయటం ఒక్కటే మాకు తెలిసింది. అందరం మోకాళ్ళు వేయటం, ప్రార్థన చేయటం. ఇంత మంచి వాతావరణం ఉన్నప్పటికీ కూడా దేవుణ్ణి నేను ఒక అవకాశంగానే తీసుకున్నా తప్ప, ఏ సమస్య వచ్చినా ప్రార్థన చేసుకోవటం. దేవుడు నన్ను చిన్నప్పటి నుంచి హెచ్చరించేవాడు, నన్ను అంగీకరించు, అంగీకరించు అంటే అంగీకరిస్తా దేవా ఈ సమస్య తీర్చు, దేవా ఈ సమస్య తీర్చు నిన్ను అంగీకరిస్తా, దేవా ఈ సమస్య తీర్చు నిన్ను అంగీకరిస్తా, అట్లా పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చేవాడిని. ఎట్లా అంటే, ఒకనొక సందర్భంలో 15 ఏళ్ల వయసులో నాకు ఒకసారి జ్వరం వచ్చింది. జ్వరం వచ్చినప్పుడు ఎంతకీ తగ్గట్లేదు, నేను చూస్తూ ఉన్నా, ఆ టాబ్లెట్స్ వేసుకుంటున్నా కదా అదే తగ్గిపోద్దులే అనుకుంటా ఉన్నా. 5 రోజులైంది, కోర్స్ అయిపోయింది, అయినా తగ్గట్లేదు. మళ్ళా ప్రార్థన చేసుకున్నా, కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేసినప్పుడు వెంటనే తగ్గిపోయింది. నాకు అనిపించింది ఇదేంటి, ప్రార్థన చేసుకున్నప్పుడు తగ్గిపోయింది, టాబ్లెట్స్ వేసుకుంటే కదా తగ్గిపోద్ది అనుకున్నాం. ప్రతిసారి అంటే నాకు ఏ సమస్య వచ్చినా ఈ విధంగా చేయటం అలవాటు, ప్రార్థన చేసుకోవటం అలవాటే. కానీ దేవుణ్ణి సంపూర్ణంగా విశ్వసించి ఆయన యందు నిలిచి ఉండటం అనేది నాకు రావట్లేదు. దేవుడి దగ్గరికి రాలేకపోయేవాడిని. అవసరమైనప్పుడు అంతవరకు వాడుకోవటం, అవసరం తీరిన తర్వాత మళ్ళీ దేవుణ్ణి ఉండకుండా, దేవుణ్ణి మోకాళ్ళు లేకుండా, దేవుని సన్నిధిలో కూర్చోకుండా ఈ విధంగా ఉంటూ ఉండేవాడిని. అయితే అట్లా రోజులు గడిచిపోతూ ఉన్నాయి, రోజులు గడిచిపోతున్నా ఉన్నాయి. డిగ్రీ అయిన తర్వాత దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు, నువ్వు నా దగ్గరికి రా, నన్ను ఒప్పుకో, నన్ను అంగీకరించు అని. అయితే నేను మాత్రం పెడచెవిన పెడుతూనే ఉన్నా. ఆ తర్వాత అపెండిసైటిస్ నాకు కడుపులో నొప్పి వచ్చింది. నాకు అర్థమవుతూనే ఉంది, దేవుని దగ్గరికి రానప్పుడు దేవుడు ఏదో ఒక శ్రమ ద్వారానో లేకపోతే ఎట్లనో దేవుని దగ్గరికి సన్నిధిలో వచ్చేటట్టు నన్ను చేసేవాడు, తెలుసుకునేవాడు. ఆ శ్రమ ద్వారా ఆయన సన్నిధిలో మోకాళ్ళు వేసిన వెంటనే అది తొలగిపోయేది. కానీ ఈసారి మాత్రం నేను నిర్ణయించుకున్నా, డాక్టర్స్ ఉన్నారు, వాళ్ళందరూ తగ్గిస్తారు కదా, దేవుడే చేస్తారా అన్ని, ప్రతి చిన్న విషయం కూడా దేవుడే చేస్తారా, ప్రతి చిన్న విషయానికి దేవుడి మీద ఆధారపడాలా, మరి డాక్టర్లు ఎందుకు, డాక్టర్లను కూడా దేవుడే కదా సృష్టించింది అనుకునేవాడిని. ఆ నిమిషంలో డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ స్కానింగ్ చేశారు. స్కానింగ్ చేసి ఇది ఆపరేషన్ చేయాలి, విపరీతమైన కడుపులో నొప్పి ఉంది అంటున్నాడు కాబట్టి అని అంటే, అప్పటికప్పుడు ఆ క్షణంలో నెక్స్ట్ అవర్లోనే ఆపరేషన్ చేశారు. ఆయన ఆపరేషన్ చేసిన తర్వాత అన్నాడు, అమ్మ ఇంకొక 10 నిమిషాలు 20 నిమిషాలు అయితే నీ కొడుకు చనిపోయేవాడు అని మా అమ్మతో అన్నాడు. మా అమ్మ నేను నిద్రపోయాను, ఆ క్షణంలో డబ్బులు కూడా లేవు. మేము వెళ్ళిన వెంటనే ఆ డాక్టర్ గారు డబ్బులు చూసుకోలేదు, ఏం లేదు, ఆపరేషన్ చేస్తా అన్నాడు అంతే. నాకు అనిపించింది ఎంత భయంకరమైన ఆపద తప్పించిండు. అప్పటికి మారు మనసు పొందాలా, దేవుణ్ణి అంగీకరించాలా, ఇవన్నీ కూడా గుర్తొస్తున్నాయి. కానీ నెట్టేస్తున్నా దేవుని దగ్గరికి రావడానికి, దేవుని అంగీకరించడానికి. చిన్నప్పటి నుంచి సండే స్కూల్కి వెళ్ళినా లేకపోతే యూత్ మీటింగ్స్కి అటెండ్ అయినా ఏది చేసినా కానీ దేవుణ్ణి అంగీకరించడం చాలా కష్టంగా ఉండేది. ఒకనొక సందర్భంలో అయితే చర్చికి అమ్మ బలవంతంగా లాక్కెళ్ళి కూర్చోబెట్టేది. అయినప్పటికీ కూర్చునేవాడిని కానీ దేవుని వైపు మనసు నిలిపేవాడిని కాదు. దేవుడు ప్రతిసారి నాతో మాట్లాడుతూ వస్తున్నాడు. అయితే ఒక సందర్భంలో దేవుడు నాకు ఒక వాక్యం చూపించాడు. ఏంటంటే యెషయా గ్రంథం 41:10 ఉంటుంది, నీవు నా దాసుడు అనియు, నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్ననియు, నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకుము, నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయవాడు నేనే, నీతియను నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకొందును అనే వాక్యం ద్వారా నేను బలపరచబడ్డాను. నిన్న నన్ను ఆదుకుంటా అన్నాడు కదా, ఈ భయంకరమైన శ్రమ నుంచి కూడా తప్పించిండు కదా, ప్రాణాపాయం నుంచి ఇప్పటికే ఎన్నోసార్లు తప్పించిండు, ఒక భయంకరమైన యాక్సిడెంట్ నుంచి కూడా తప్పించిండు, లారీ నన్ను తగులుకుంటూ వెళ్ళినప్పుడు కూడా నన్ను కాపాడిండు, అది నేను సైడ్లో ఉన్నప్పటికీ కూడా, ఎడ్జ్లో ఉన్నప్పటికీ కూడా నా పక్క నుంచి వెళ్ళింది, అయినా కానీ నాకు ఏ అపాయం లేదు. ఇలాంటి చాలా ఆపదల నుంచి తప్పిస్తూ వస్తున్నాడు. అన్ని సమయాల్లో అన్ని ఆపదలు వచ్చిన టైంలో నిన్ను దేవుణ్ణి వేడుకున్నప్పుడు నన్ను కాపాడాడు. కానీ నేను దేవుణ్ణి అంగీకరించడానికి ఎందుకు వెనకాడుతున్నాని నన్ను నేనే ఒకసారి హెచ్చరించుకున్నప్పుడు దేవుడు నాకు సాయం చేశాడు. దేవుణ్ణి అయితే అంగీకరించిన తర్వాత ఇప్పుడు మనసులో పశ్చాత్తాపంతో దాదాపు 1 గంట సేపు ప్రార్థన చేసుకున్న తర్వాత దేవుడు నాకు నెమ్మదినిచ్చాడు. దేవుణ్ణి అంగీకరించా, మారు మనసు పొందా, పశ్చాత్తాపంతో దేవుని ఎదుట నా పాపాలన్నీ ఒప్పుకొని నూతన జన్మ అంటే ఏంటో రుచి చూశా. ఆ తర్వాత మరి దేవుని ఎదుట సాక్షిగా నిలబడాలి. మారు మనసు పశ్చాత్తాపం ఒక ఎత్తైతే సంఘం ఎదుట సాక్షిగా అంటే నేను క్రైస్తవుణ్ణి అని చెప్పటం, అంటే బాప్తిసం తీసుకోవటం అది కూడా ఎత్తు అనమాట. మరలా దేవుడు మాట్లాడుతున్నాడు, బాప్తిసం తీసుకోవడానికి మారు మనసు పొందిన తర్వాత దాదాపు 1 సంవత్సరం గ్యాప్ తీసుకున్నాను, బాప్తిసం తీసుకోవాలా వద్దా, అందరూ బెదిరించేవాళ్ళు. 20 సంవత్సరాల వయసులోను బాప్తిజం తీసుకున్నాం, దేవునికి సాక్షిగా నిలబడాలంటే మరలా నువ్వు తిరిగి వెనక్కి పడిపోతావేమో, బాప్తిజం తీసుకోవద్దు ఇప్పుడే అని వెనక్కి లాగటం ప్రారంభించారు. ప్రారంభించినప్పుడు నేను వాళ్ళ మాటలకి కొన్నిసార్లు వెనకడుగు వేసేవాడిని. అట్లా ఆ విధంగా సంఘర్షణ, మానసిక సంఘర్షణ, ఆత్మ శరీరానికి, శరీరం ఆత్మకు నువ్వు వ్యతిరేకంగా అపేక్షించిన అంటే ఆ టైంలో నేను చూశాను అన్నమాట. శరీరం లాగుతుంటుంది లోకంలోకి, ఆత్మ మాత్రం సిద్ధంగా ఉంటుంది. దాన్ని జయించటానికి నేను ఒక మార్గం ఎంచుకున్నా. ప్రతిరోజు ఉదయాన్నే 3 గంటలకి దేవుని సన్నిధిలో గడపాలని నిర్ణయించుకున్నా. నిర్ణయించుకున్నప్పుడు దేవుడు నాకు సాయం చేశాడు. అప్పుడు దేవుడు మాట్లాడాడు. ఏ వాక్యం ద్వారా అంటే, మనుషులు ఎదుట నన్ను ఒప్పుకుని వాడేవుడు, పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేను వాడిని ఒప్పుకుందును అని, దేవునికి సాక్షిగా నిలబడాలని నిర్ణయించుకున్నా. ఈ సమయంలో దేవుని సన్నిధిలో దేవుని పరిచర్య చేస్తూ, మా అమ్మ ఆశ ఏంటంటే దేవుని పరిచర్య చేస్తూ కూడా, దేవుని పరిచర్య చేస్తూ అంటే ఉద్యోగం చేస్తూ దేవుని పరిచర్య చేయాలని. చదువు విషయంలో దేవుడు ఎంతో గొప్పగా సాయం చేశాడు. అప్పటి కాలంలో బీఈడి చేసినప్పుడు ఒక్కటే సీటు ఉంది, క్రైస్తవులకి ఒక్కటే సీటు, ఆ ఒక్కటే రాష్ట్రం మొత్తం మీద ఆ ఒక్క సీటు నాకు ఇచ్చిండు దేవుడు. అందరూ హేళన చేశారు, నీకు ఇంత కాంపిటీషన్లో రావడం ఏంటి అని. దేవుని ఎదుట మోకరించినప్పుడు అది నేను పొందుకున్నాను. దేవుళ్ళు అన్ని విజయాలే చూశాను నేను. దేవుని మీద ఆధారపడినప్పుడు అది చిన్న విషయం అనిపించవచ్చు, సిల్లీ థింగ్ అనిపించవచ్చు, దీనికి కూడా దేవుడు ఇస్తాడా అనిపించవచ్చు. నాకు కూడా ఆశ్చర్యం వేసేది, ఇంత చిన్న విషయానికి కూడా దేవుడు నా పక్షాన ఉంటాడా అని అనిపించేది. కానీ ఆధారపడిన ప్రతిసారి దేవుళ్ళు నేను విజయాలే చూశాను. ఆ తర్వాత నేను సేవ పరిచయలోకి, అంటే మా అమ్మ ఏమో ఉద్యోగం చేస్తూ సేవ పరిచయం చేయాలనుకుంది, కానీ నేను మాత్రం పూర్తిగా సేవ పరిచయలోకి రావాలి అనుకున్నప్పుడు, అంటే దినకరన్ గారికి నేను ఒక ఉత్తరం రాశాను. అయ్యా మరి నేను ఈ విధంగా సంపూర్ణంగా సేవలోకి రావాలనుకుంటున్నాను, మరి ఏంటి పరిస్థితి, రావాలా వద్దా, దేవుని చిత్తం ఉందా లేదా అని. అప్పుడు ఆయన గారు నా గురించి ప్రార్థన చేసి ఒక ఉత్తరం రాశారు. ఏమనంటే, పౌలు డేరాలు కుడుతూ తన సేవ పరిచర్ను కొనసాగించిండు. పౌలు ఏ విధంగా అయితే తన పని తాను ఎవరి మీద ఆధారపడలేదు, నువ్వు కూడా ఆ విధంగానే నీ యొక్క జీవనాధారంను చూసుకొని దేవుని పరిచర్య చేయమని ఉత్తరం రాసినప్పుడు నేను ఆ విధంగా కొనసాగాలని నిర్ణయించుకున్నాను. మా అమ్మ ఆశ కూడా అది. ఆ తర్వాత నన్ను అందరూ అన్నారు, దేవుణ్ణి అంగీకరించిన నీకు దేవుడు ఏం మేలులు చేస్తాడు, ఏదైతే రిజర్వేషన్ ఉంటుందో ఆ రిజర్వేషన్ నువ్వు పోగొట్టుకుంటున్నావు కదా, దేవుణ్ణి అంగీకరించిన మరి నీకు ఇంకా రిజర్వేషన్ లేకపోతే ఉద్యోగాలు రావు, నీ పిల్లలకి రావు అన్నప్పుడు నేను అన్న అన్నింటినీ వదులుకున్నా నేను దేవుని కోసం, నాకు దేవుడే పరిస్థితుల్లోనైనా ఏ విధంగానే నీయగలడు, దేవుడు గొప్పవాడు అన్నప్పుడు ఈవెన్ మా ఇంట్లో నుంచే వ్యతిరేకత మొదలైంది. నువ్వు పూర్తిగా ఆ విధంగా పిచ్చోళ్ళలాగా అయిపోతావా ప్రార్థన చేసుకుంటూ, ఒక ప్రార్థనే లోకం కాదు, దేవునిలో ఉండటం ఒకటే కాదు ఇంకా చాలా జీవితం ఉందంటే నాకు అనిపించింది. భక్తిగా లేనప్పుడు దేవుని సన్నిధిలో అయిష్టంగా కూర్చున్నప్పుడు దేవుని సన్నిధిలో కూర్చోమని చెప్పిన వీళ్ళేనా మళ్ళీ ఆ విధంగా పూర్తిగా వెళ్ళకు అనేది, లేకపోతే దేవుని అంగీకరించిన నన్ను ఎందుకు వెనక్కి లాగుతున్నారు అని అనిపించేది. తర్వాత నేను సరే వీళ్ళందరూ అంటున్నారు కాబట్టి మళ్ళీ నా భవిష్యత్తు కోసం నా తిండి గింజలు మందమైన నాకు ఒక ఉద్యోగం కావాలి అన్న పరిస్థితి గురించి ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. అయ్యా నాకు ఒక ఉద్యోగం కావాలి అని, ఉద్యోగం కావాలని అన్నప్పుడు దేవుడు నాకు ఒక టెంపరీ ఉద్యోగం ఇచ్చాడు, కాంట్రాక్ట్ బేస్లో 1 ఇయర్ చేయటానికి. ఆ తర్వాత అది 8 మంత్స్ అయిపోతుంది, అప్పటి కాలంలో ఆ గవర్నమెంట్ దాన్ని రద్దు చేయబోతుంది 2003 సంవత్సరంలో. ఆ తర్వాత నేను అన్న, నాయన మరి నాకు ఇంకొక పర్మనెంట్ ఉద్యోగం కావాలి, నా కుటుంబం ఆర్థికంగా చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో ఉంది అని అడిగినప్పుడు దేవుడు ఒక గవర్నమెంట్ ఉద్యోగం ఇచ్చిండు. యాజ్ ఎ సెక్షన్ ఆఫీసర్గా ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యాను. అంత తేలిక ఏమీ జరగలేదు, చాలా కాంపిటీషన్ ఉండేది, ఒక్కటే పోస్ట్ ఉండేది, జెంట్స్లో ఒక పోస్టు, లేడీస్లో ఒక పోస్ట్ ఉండేది, ఎంతో కాంపిటీషను. ఈ భయంకరమైన కాంపిటీషన్లో సింగిల్ పోస్ట్కి నేను అప్లై చేస్తే నాకే వచ్చిద్దా? అయితే నేను దేవుని సన్నిధిలో మోకాళ్ళేసాను, నాయన నాకు అవసరం ఉంది ఉద్యోగం, నాకు కావాలి ఉద్యోగం, మరి నేను అర్హునో కాదో నాకైతే తెలియదు కానీ మీరు నాకు దయచేయండి అన్నప్పుడు దేవుడు నాకు ఆ ఉద్యోగాన్ని ఇచ్చిండు. అందరూ ఆశ్చర్యపోయారు. అప్పుడు వరకు అనిల్ కుమార్ అంటే ఎవరో ఎవరికి తెలియదు మా కాలనీలో కానీ, ఎందుకంటే నా దినచర్య ఏ విధంగా ఉండేదంటే ఇల్లు, స్కూలు, కాలేజు, లేకపోతే ఇల్లు, లైబ్రరీ, లేకపోతే ఇల్లు, చర్చ్, ఇదే ఉండేది. నాకు తక్కువ మంది స్నేహితులు ఉండేవాళ్ళు, నేను స్నేహితులను కూడా సెలెక్టెడ్గా చూసుకునేవాడిని. ఆ విధంగా దేవుడు అద్భుత రీతిగా దేవుని బిడ్డనని సాక్ష్యం ఇచ్చినందుకు, దేవుని అంగీకరించినందుకు, దేవుణ్ణి ఒప్పుకున్నందుకు, అనేకులు ఎదుట నేను దేవుని బిడ్డనని ఒప్పుకున్నందుకు దేవుడు నాకు జీవితాంతం అంటే నా జీవితకాలం సరిపడినంత సర్వీస్ ఉన్న ఉద్యోగం ఇచ్చిండు. దాదాపు 23 సంవత్సరాలకే దేవుడు నాకు ఉద్యోగం ఇచ్చిండు. ఆ తర్వాత ఉద్యోగం ఇచ్చిన తర్వాత అయిపోలేదు కానీ అప్పటి నుంచి స్ట్రగుల్ స్టార్ట్ అయింది. దేవునికి నమ్మకంగా జీవించడం ఎలా, దేవునికి సాక్షిగా నిలబడడం, ఎక్కడికి వెళ్ళినా కానీ మరి దేవుడిచ్చిన ఉద్యోగాన్ని పొందిన నేను దేవునికి నమ్మకంగా ఉద్యోగంలో ఉండాలి. మన డిపార్ట్మెంట్లలో ఎన్నో జరుగుతూ ఉంటాయి, వాటన్నింటినీ అధిగమించడం ఎలా, మనలో ఆ సాక్ష్యం నిలబెట్టుకోవటం ఎలా, చాలా కష్టమయ్యేది. పొద్దున వెళ్తే సాయంత్రం రావటం, దేవుని సన్నిధిలో గడపాలి, దేవునితో అటాచ్మెంట్ ఉండాలి, అట్ ద సేమ్ టైం ఏ విధమైన లంచాలు కానీ అవన్నీ ముట్టుకోకూడదు, చాలా క్లిష్టమైపోయేది పరిస్థితి. ఒకనొక సందర్భంలో ఆ తర్వాత 2005లో నా పెళ్ళైన తర్వాత ఒక సందర్భంలో ఏమైందంటే మా ఇంట్లో 10 రూపాయలే ఉన్నాయి. ఆ తర్వాత నా భార్య ఉంది కదా, డబ్బులు ఎంత ఉన్నాయంటే 10 రూపాయలు ఉన్నాయని, సరే ఒక కర్రీ తెచ్చుకుందాం ఇద్దరం, రైస్ ఉన్నాయి కదా వండుకొని తినేద్దాం. అంత క్లిష్టమైన పరిస్థితిలో నేను ఆ 10 రూపాయలు అయిపోయిన తర్వాత దేవుని సన్నిధిలో మోకరించి ఆ రాత్రికి గడిపాం. తెల్లారిన తర్వాత ఎప్పుడో ఎరియర్స్ ఒక 30,000 రూపాయలు బ్యాంకులో నా అకౌంట్లో పడ్డాయి. అది నా స్నేహితుడు ఎవరో వచ్చి చెప్పి, అన్న నీ అకౌంట్లో 30,000 రూపాయలు పడ్డాయి చూసుకో అన్నాడు. నేను ఆశ్చర్యపోయా. అడిగిన వెంటనే దేవుడు ఎంత గొప్పవాడు, వెంటనే ఇచ్చిండని. ఎందుకు అలాంటి 10 రూపాయలే ఉండే పరిస్థితి ఏర్పడింది, దానికి ఒక సంఘటన జరిగింది. ఏమైందంటే నేను క్రైస్తవుడిననే ఉద్దేశంతో నాకు ట్రాన్స్ఫర్ అయినా కానీ అంతకుముందు ఆఫీసర్ నన్ను 3 నెలలు రిలీవ్ చేయలేదు. దాంతో శాలరీ క్లెయిమ్ కాక 3 నెలలు తర్వాత ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఎల్పీసీ పంపలేదు కావాలనే ఉద్దేశంతో. ప్రతిదానికి దేవుడు అంటాడు, ఈయన దేవుడు ఎంత గొప్పడో చూద్దాం, వీడిని ఏ విధంగా పోషిస్తారో చూద్దామని నా మీద కక్షగట్టి ఆయన నన్ను రిలీవ్ చేయకముందు ఒక 3 నెలలు, రిలీవ్ చేసిన తర్వాత 3 నెలలు ఇబ్బంది పెట్టింది. దాదాపు 6 నెలలు చాలా ఇబ్బంది పడ్డా, అయినప్పటికీ దేవుడు నన్ను పోషిస్తూ వచ్చాడు. అప్పులైనా కానీ, ఏ బాధలైనా, ఇబ్బందులైనా కానీ దేవుని కోసం నిలబడ్డాను, దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చాడు. ఆ తర్వాత నాకు ఇద్దరు పిల్లల్ని ఇచ్చిండు. ప్రతిసారి అన్ని ఇంటీరియల్ ప్లేసెసే వచ్చాయి, ఎందుకంటే నేను రికమెండేషన్ కోసం ఎవరి దగ్గరికి పోయేవాడిని కాదు. పోస్టింగ్ల కోసం ఎవరి దగ్గరికి డబ్బులు తీసుకుని వెళ్ళేవాడిని కాదు. అందరేమో డబ్బులు తీసుకొచ్చుకునేవాళ్ళు, పోస్టింగ్ల కోసం మంచి మంచి పోస్టింగ్లు ఎంచుకునేవాళ్ళు. చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఇంటీరియర్లో నన్ను లాస్ట్గా నాకు తక్కువ మార్కులు వచ్చాయి కౌన్సిలింగ్లో విసిరేసేవాళ్ళు. 2009లో రామవరం చేశాను. రామవరం తర్వాత గుండాల వెళ్ళవలసి వచ్చింది. నేను అనుకున్నా అయ్యా నన్ను గుండాల వేయొద్దు, గుండాల ఒకటే ఖాళీ ఉంది, లాస్ట్ ఎట్ అయినా ప్లేస్ అది, నాకు నన్ను దోసేస్తారు. ఎందుకంటే కౌన్సిలింగ్లో నాకు 80 మార్కులే వచ్చినాయి, మరి అందరికీ 110 120 వేయించుకున్నారు అన్నప్పుడు దేవుడు నాతో మాట్లాడుతున్నాను, ఖచ్చితంగా గుండాల వెళ్ళాలని. చాలా దుఃఖమైన మనసుతో దుఃఖమైన హృదయంతో దాని మీద కౌన్సిలింగ్ పేపర్ మీద సైన్ చేసినప్పుడు నాకు అనిపించింది దేవుడు ఎందుకు నన్ను ఆ ప్లేస్లోకి పంపిస్తుందా అని. నేను ఒకసారి ఆలోచించుకున్నా, దేవుడు నన్ను ఏ పరిస్థితిలో ఉన్నా కాపాడుతున్నాడు కాబట్టి నేను ఖచ్చితంగా అక్కడికి వెళ్ళాలని నిర్ణయించుకున్నా. గుండాల ఎక్కువ సర్వీస్ అక్కడే 5 సంవత్సరాలు దాదాపు నేను చేశాను. ఈ 5 సంవత్సరాల కాలంలో దేవుడు నన్ను చాలా విస్తారంగా వాడుకున్నాడు. ఆ ట్రైబ్స్ మధ్యలో ప్రీచింగ్కి వెళ్ళేవాడిని, అనేకులు ఓపెన్ ఎయిర్ మీటింగ్స్ చేశాం. అక్కడ ఓపెన్ ఎయిర్ మీటింగ్స్ చేసినప్పుడు నా సాక్ష్యం ద్వారా అయితేనేమి, లేకపోతే అక్కడ దేవుని మాటలు పంచుకున్నందు వాళ్ళు ఎంతోమంది రక్షింపబడ్డారు. అక్కడ ఉన్న లోకల్ చర్చి తరఫున ప్రీచింగ్ చేసేవాడిని. ఏది అనేప్పటికీ దేవుడు ప్రతి సమయంలో నన్ను కాపాడుతూ వాడుకుంటూ నమ్మకంగా జీవించడానికి నన్ను వాడుకుంటూ వస్తున్నాడు. అయితే ఇవన్నీ ఒక ఎత్తు అయితే లాస్ట్ కరోనా టైంలో ఒక అద్భుతం జరిగింది. ఏంటంటే నేను పాంగోలిన్ అని అలుగు అని ఉంటుంది, పోలీసులు స్మగ్లింగ్ చేస్తూ ఉంటారు. అలుగు పోలీసులు స్మగ్లింగ్ చేసే టీము రాష్ట్రం మొత్తం ఉంటుంది. ఆ రాష్ట్రం మొత్తం ఒక టీంని క్యాచ్ చేయాలంటే మా సీక్రెట్ ఆపరేషన్ ఒకటి నడిచింది, దాంట్లో నేను కూడా ఒక మెంబర్ని. అయితే నేను వాళ్ళ ముఠాలో సంబంధించి ఒక ముగ్గురిని అరెస్ట్ చేయడం జరిగింది, సీక్రెట్ ఆపరేషన్. అయితే ఈ పాండమిక్ సీజన్లో వాళ్ళని పట్టుకురావటం అనేది చాలా భయంకరమైన సవాలు, ఎందుకంటే కరోనా ఉంటుంది, ఎవరికి ఏముంటుందో తెలియదు. అయినప్పటికీ డ్యూటీ తప్పదు కాబట్టి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత ఒక ముగ్గురిని తీసుకొచ్చాం. దాదాపు 10 మందిని రాష్ట్రం మొత్తం నలుమూల నుంచి గ్యాదర్ చేసిన తర్వాత వాళ్ళని డిమాండ్ చేయటం కోసం మెడికల్ టెస్ట్ చేయించడానికి తీసుకెళ్తే దాంట్లో నేను తీసుకొచ్చిన ఒకడికి కరోనా పాజిటివ్ అని తేలింది. అప్పటి వరకు ఇన్వెస్టిగేషన్లో భాగంగా వాడిని వేరే వాళ్ళని పట్టుకోవడానికి అటు ఇటు తీసుకెళ్ళాం, వాళ్ళతో పాటే తిరిగాము, అన్నీ జరిగింది. అయితే నాకు అనిపించింది నాకు కూడా కరోనా వచ్చి ఉంటుంది, ఆ టెస్ట్ చేయించుకుందాం అని. 2 డేస్ తర్వాత ధైర్యం సరిపోక 3rd డే పాల్వంచ హాస్పిటల్లో టెస్ట్ చేయించుకుని పోతే నెగిటివ్ వచ్చింది. నెగిటివ్ వచ్చింది కానీ నాకు అనుమానం ఉంది, ఎందుకంటే ఆయనతో మాతో పాటు ఉన్న వంట ఆయనకి, వంట చేసే మనిషికి, ఆ బంగ్లా వాచర్కి కరోనా పాజిటివ్ వచ్చింది. మరి నాకెందుకు రాలేదు, నాకు అర్థం కాలేదు. మా డ్రైవర్కి కూడా రాలేదు. టెస్ట్ అయితే చేయించుకున్నాం, నెగిటివ్ అయితే వచ్చింది, కానీ మాలో ఒక రకమైన భయం కాదు కానీ అనుమానం ఉంది. తర్వాత 2 రోజులకి సిమ్టమ్స్ స్టార్ట్ అయినాయి. కరోనా నెగిటివ్ వచ్చినప్పటికీ వెళ్తూనే ఉన్నా, ఆఫీస్కి వెళ్తూనే ఉన్నా, వస్తూనే ఉన్నా పాజిటివ్ లక్షణాలు కనబడుతున్నాయి. భయంకరమైన విషయం ఏంటంటే స్మెల్ ఏది రావట్లేదు, టెంపరేచర్ లైట్గా స్టార్ట్ అయింది. అప్పుడు బయటికి వెళ్తే హాస్పిటల్ ఎక్కడ జాయిన్ చేసుకోవట్లేదు, అంటే మీన్ ఎవరిని హాస్పిటల్కి వెళ్ళాలన్నా కరోనా పాజిటివ్ అంటే తల్లి బిడ్డని వేరు చేస్తున్నారు, అందరినీ ఎటు అంత విచిత్ర విచిత్రంగా ఉంది. ఒకరికొకరికి సంబంధాలు లేకుండా తీసుకెళ్ళిపోవడం జరుగుతుంది. కాబట్టి నేను ఒకటే నిర్ణయించుకున్నా, చావు అయినా బతికైనా దేవుని మీదే ఆధారపడాలని నిర్ణయించుకున్నా. కనీసం పారాసిటమాల్ కూడా బయట ఇవ్వట్లేదు, పారాసిటమాల్ కావాలన్న ప్రిస్క్రిప్షన్ అడుగుతున్నారు, ప్రిస్క్రిప్షన్ ఉందా అని. ఈ పరిస్థితుల్లో మాకున్నది ఒకటే మార్గం, దేవుని మీద ఆధారపడటం, దేవుని ఎదుట మోకాళ్ళేయటం. నాకు సిమ్టమ్స్ వచ్చినాయి, తర్వాత నా భార్యకి సిమ్టమ్స్ వచ్చినాయి, పిల్లలిద్దరికి కూడా సిమ్టమ్స్ బయటపడ్డాయి. ఆ తర్వాత పారాసెటమాల్ వేసుకున్నాం, యాంటీబయాటిక్ ఇంట్లో మెడికల్ కిట్ ఉంటే దాంట్లో అది వేసేసుకున్నాం, కానీ మా బాబుకు తగ్గట్లేదు. మళ్ళా రాత్రి 11 అయింది 12 అయింది, టెంపరేచర్ 104 నుంచి దిగట్లేదు, భయంకరమైన పరిస్థితి. ఏం చేయాలో అర్థం కానిది. వెంటనే నేను నా భార్య మోకాళ్ళేశాం, కన్నీటితో ప్రార్థన చేశాం. ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన చేస్తున్న ఆ విధంగానే పడుకున్నాం. తెల్లారింది వాడు నార్మల్ అయ్యాడు. ఇది ఏదో చాలా చెప్తుంటే ఇప్పుడు తేలికగా చెప్పగలిగినా కానీ ఆ పరిస్థితి అనుభవించినప్పుడు చాలా వేదన, భయంకరమైన వేదన. దేవుడి మీద ఆధారపడిన మేము అద్భుతం చూశాము. దేవుని మీద ఆధారపడిన నేను ఇప్పటి వరకు అన్ని అద్భుతాలే చూశాను. ప్రతి చిన్న విషయానికి నేను దేవుని మీద ఆధారపడినప్పుడు ఈవెన్ ఒక్కసారి నాకే నవ్వు వస్తుంది. ఆయా ఇన్స్పెక్షన్స్ ఉన్నాయి, ఈ వర్క్స్ ఉన్నాయి, కంప్లీట్ కావట్లేదు, ఇవి కూడా ప్రార్థన చేసేవాడిని. చాలా సులువుగా అయిపోయాయి ఇన్స్పెక్షన్ కానీ లేకపోతే ఆఫీస్ వర్క్ కానీ ఏది కావాలన్నా కానీ దేవుని మీద ఆధారపడ్డాను. చిన్న విషయం కూడా దేవుని మీద ఆధారపడినప్పుడు ప్రతిదీ కూడా నా జీవితంలో నేను అద్భుతాలే చూశాను అనిపిస్తుంది నాకు. ఒక్కోసారి వీటి మీద కూడా దేవుణ్ణి ఆధారపడవచ్చా, వీటి గురించి కూడా దేవుని మీద ఆధారపడవచ్చా, అయినా కానీ అవుతున్నాయి కదా దేవుణ్ణిలో. కాదు సమస్య, ఈ సమస్య గట్టెక్కదు అనుకున్నది గట్టెక్కుద్ది. చాలా తేలికగా దూదిలాగా అయిపోద్ది సమస్య, చాలా బరువుగా మనసులో ఉన్న పరిస్థితి నుంచి చాలా తేలికగా అయిపోయే పరిస్థితికి దేవుడు నన్ను నడిపిస్తాడు. దేవునిలో మనం ఉన్నప్పుడు, దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుడు మనకి ఎన్నో మేలు చేస్తాడు. మన జీవితం చాలా సాఫీగా గడిచిపోద్ది. భారంగా అయినప్పుడు దేవుని మీద ఆధారపడాలి, భారంగా ఉన్నప్పుడు దేవునికి అందుకే అంటాడు, ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా నా ఎందుకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను, నా కాడి సులువుగాను నా భారం తేలికగాను. భారం తేలికగా ఉండటం ఏంటి అని నాకు డౌట్ వచ్చింది. భారం ఏంటి, తేలికగా ఉండటం ఏంటి, భారం నా బరువు అనేది బరువే కదా, తేలిగ్గా ఎట్లుంటుంది మళ్ళీ. అది నా జీవితంలో నేను చూసా, నా భారం తేలిక ఎట్లయిద్దో నేను చూసా. ప్రతి సమస్యని దేవుని సన్నిధిలో నేను దానికి సొల్యూషను ఈజీగా నేను పొందుకునేవాడిని. దేవుడు నన్ను ఆశీర్వదించాడు ఎంతో గొప్పగా. ఈవెన్ ఈ ప్రమోషన్ వచ్చేటప్పుడు, ఈ పోస్టింగ్ వచ్చేటప్పుడు కూడా అందరూ ఓపెన్గా చెప్పాలంటే డబ్బులు పట్టుకొని తిరిగారు, ఈ పోస్టింగ్ ఇక్కడ పాలించ కోసం. మా ఆఫీసర్ అడిగిండు, నువ్వు ఎక్కడికి పోవాలనుకుంటున్నావు అన్నాడు. దేవుడు ఎక్కడేస్తే అక్కడికి వెళ్ళిపోతారన్న, అదేంటి దేవుడు ఎందుకు మధ్యలో అన్నాడు. అంటే నేనన్న, నేను ఎక్కడేసిన ఉద్యోగం ఇంకా సర్చ్ చేసేది, అదే పే స్కేల్ ఉంటుంది కదా, అలాంటప్పుడు పోస్టింగ్ అడగటం ఎందుకు అని. అంటే లేదు లేదు, నీకు మంచి పోస్టింగ్ కావాలంటే డబ్బులు తీసుకో, ఫలానా ఆయన నుండి మాట్లాడదాం అన్నాడు. నాకే పోస్టింగ్ వద్దు సార్, దేవుడు ఎక్కడేస్తే అక్కడికి పోతాను. మా అమ్మ ప్రార్థన చేసింది, మా అమ్మ పేషెంట్ కాబట్టి కనీసం కొడుకు ఒక వారానికి ఒకసారి వచ్చి చూస్తాడే, చూడాలనుకుంటాడు కాబట్టి దగ్గరలో పోస్టింగ్ అయ్యా అని ప్రార్థన చేసింది. దగ్గరలో అని అడిగింది కానీ ఎక్కడా అని అడగలేదు. నేను అనుకున్న పాల్వంచకి ఎంతో కాంపిటీషన్ ఉంది కదా, నేను నాకు ఇస్తారా అనుకున్నా. అసలు నేను పాల్వంచని దృష్టిలో ఉంచుకోలేదు. అయినప్పటికీ దేవుడు అద్భుత రీతిగా పాల్వంచకి ట్రాన్స్ఫర్ చేశారు. అంతకుముందు నేను మొలకల్పల్లి చేసింది. మొలకల్పల్లి ఇది సేమ్ డివిజను, సేమ్ డివిజన్లో పోస్టింగ్ ఇవ్వరు, అది పాసిబుల్ కాదు, ఇంత దగ్గరలో పోస్టింగ్ అవ్వదు అని అందరు అన్నారు. పోస్టింగ్ అయిన తర్వాత కూడా ఎందుకు, ఎవరిని కలిసావు, ఎవరికి ఇచ్చావు, ఎవరిని పట్టుకున్నావు, ఎవరి రికమెండేషను, ఇవన్నీ మాటలు వచ్చినాయి. నేను ఒకటే అనుకున్నా మనసులో, వీళ్ళందరూ లోకస్తులు కాబట్టి ఆ విధంగా మాట్లాడతారు, దేవుడు గొప్పవాడు, మనకి ఏది కావాలో ఆయన తెలుసు. నేను చెప్పిన పరిస్థితులు చాలా తేలికగా అది దాటి వచ్చిన తర్వాత అనిపిస్తున్నాయి, కానీ ఆ సమయంలో దేవుని పైన ఆధారపడటం అనేది చాలా ముఖ్యమైన విషయం. దేవుని పైన ఆధారపడేటట్టు మనల్ని దేవుని దగ్గరికి తీసుకొచ్చేది ఆయనే. ఆయన ఆకర్షించకపోతే మనం రాం. దేవుడు నన్ను ఇప్పటి వరకు ప్రతి విషయంలో తలగా ఉంచిండు. ఆయన పైన ఆధారపడినప్పుడు, ఆయన పైన ఎప్పుడైతే ఆయన పైన ఆధారపడకుండా సొంత నిర్ణయాలు తీసుకున్నానో ఆ విధంగా ఆ టైంలో ఫెయిల్యూర్సే చూశాను. ఇవన్నీ నా సక్సెస్ స్టోరీలే. ఫెయిల్యూర్స్ ఆధారపడినప్పుడు దేవునికి సంప్రదించకుండా నిర్ణయం తీసుకున్న ప్రతిదీ కూడా ఫెయిల్ అయిపోయాను. బిజినెస్ చేశాను, బిజినెస్ చేయటం ఆయనకి ఇష్టం లేదు ఒక విషయంలో, ఆ దాంట్లో ఫెయిల్యూర్ చేశాను, నష్టం వచ్చింది. ఇట్లా బేరీజ్ వేసుకుంటే ఇవన్నీ సక్సెస్ స్టోరీలు. ఆయన పైన ఆధారపడినప్పుడు నేను విజయం చూశాను, ఆధారపడిన ప్రతిసారి ఫెయిల్యూరే చూశాను. కాబట్టి దేవుని మీద ఆధారపడి దేవునికి సాక్షిగా నిలబడటం అనేది మనం చేయాల్సిన పని. ఇప్పటి వరకు నన్ను ఈ పరిస్థితిలో ఉంచిన దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావంలో ఆరోపిస్తున్నాను. ఇది నా సాక్ష్యం. కాబట్టి ప్రేమైన వాళ్ళారా, దేవుని సన్నిధిలో ఇంకా ముందుకు కొనసాగటానికి, దేవుని సాక్షిగా నిలబడటానికి, అనేక ప్రదేశాల్లో దేవుని గురించి దేవుని వైపు తిప్పటానికి, అనేకులు ఎదుట నేను ప్రీచింగ్ చేయటానికి అనుకూలంగా ఉన్నట్లు నా గురించి ప్రార్థన చేయండి, నా కుటుంబాన్ని గురించి ప్రార్థన చేయండి. ఈ సమయం ఇచ్చిన మరి అడ్మిన్ గారికి, మరి మిత్రులందరికీ ధన్యవాదాలు. దేవుడు నన్ను ఈ విధంగా కూడా వాడుకుంటాడా అనుకున్నా, అనేకులు ఎదుట ఈ అవకాశం వచ్చింది అని నేను అనుకోలేదు. దాన్ని బట్టి దేవుని బాగా స్తుతిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసి నా సాక్ష్యాన్ని ముగిస్తాను. కృప కలిగిన తండ్రి పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు, నీకు కృపకై వందనాలు. నాయన మా మిత్రుల ఎదుట నాయన నేను సాక్షిగా నిలబడటానికి నువ్వు ఇచ్చిన ఈ కృపకై వందనాలు తండ్రి. నాయన క్రీస్తులో నాకు ఇచ్చిన విజయాలన్నింటినీ అందరితో పంచుకోవటానికి నువ్వు చూపిన కృపకై వందనాలు. నాయన మరి నీవు మా ఎందు ఉంటే ఎన్ని విజయాలు చూడగలుగుతున్నావు, నా జీవితమే ఒక సాక్ష్యమని నేను ఎరుగుతున్నాను తండ్రి. నీలో ఉన్నప్పుడు నేను అన్ని విజయాలు చూశాను తండ్రి. నీ నుండి పక్కకు మరలినప్పుడు, చూపు మరల్చినప్పుడు నేను అపజయాలు పొందుకున్నాను తండ్రి. దేవా నీకు స్తోత్రాలు, నీ కృపకై ప్రేమకై వందనాలు. నీ కృపలో ఈ దినాశీర్వాదంతో మమ్మల్ని అందరినీ నింపమని, నీ కృపలో భద్రపరచమని యేసయ్య పరిశుద్ధ శక్తిగల నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అన్న వందనాలు. అన్న
వందనాలు బ్రదర్. ఒక మాట, మరి అన్ని డిపార్ట్మెంట్స్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీ డిపార్ట్మెంట్ కొరకు మేము ఏమైనా ప్రార్థన చేయాలో మీ డిపార్ట్మెంట్ విషయాలు చెప్తే ప్రార్థన గుంపులు ఉన్నాయి, వాళ్ళు కూడా ప్రార్థన చేస్తారు. అట్లాగే మీ కుటుంబ సభ్యులు పేర్లు కూడా చెప్తే మీ కొరకు ప్రార్థన చేస్తాం. మిమ్మల్ని ప్రభు ఆస్థానంలో సాక్షిగా నిలబెట్టాలని మీ కుటుంబ పక్షంగా ప్రార్థన చేస్తాం.
మెయిన్ గా ఎట్లుంటదంటే, ప్రజెంట్ కండిషన్ లో పోడు పరిస్థితులు ఉన్నాయి. పోడు సాగుదారులు ప్లస్ డిపార్ట్మెంట్ కి ఒక యుద్ధ వాతావరణం ఉంది. వాళ్ళేమో మమ్మల్ని వ్యతిరేకిస్తుంటారు, మేము రిట్రైవ్ చేయడానికి వెళ్ళినప్పుడు మాకు ఆయుధాలు ఉండవు. పోడు సాగుదారులు అంటే ఇప్పుడు ఆ ఫారెస్ట్ ని ఎంక్రోచ్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ
ట్రైబల్స్,
ట్రైబల్స్ ఇల్లీగల్ ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి చాలా, దాదాపు 15,000 హెక్టార్లు నా ఏరియా ఉంటే దాదాపు దాంట్లో హాఫ్ ఆఫ్ ద పార్ట్ 7,000 హెక్టార్స్ రిట్రైవల్ అండ్ మీన్ ఎంక్రోచ్మెంట్ లో ఉంది, అంటే లాంగ్ బ్యాక్ నుంచి 80s 90s నుంచి. అయితే 2000 యాజ్ పర్ యాక్ట్ 2005 తర్వాత ఎవరైతే ఎంక్రోచ్ చేశారో వాళ్ళకి ఎలిజిబిలిటీ రాదు కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి రిట్రైవ్ చేసుకోవాలని మాకు సర్క్యులర్ ఉంది. సో వాళ్ళు ల్యాండ్ వదులుకోవటానికి ఇష్టపడరు, అట్ ద సేమ్ టైం మేము ల్యాండ్ వదులుకోవటానికి మాకు కుదరదు కాబట్టి దాన్ని మళ్ళీ రిట్రైవ్ చేసుకొని చేయటం అదే పెద్ద సమస్య ఉంది. మిగతా వర్క్స్ అయిందంటే రెగ్యులర్గా జరిగేవే, కానీ మెయిన్ ఇష్యూ ఏంటంటే దాంట్లో రిట్రైవల్కి వెళ్ళినప్పుడు వాళ్ళలో కూడా క్రైస్తవులు ఉన్నప్పుడు నాకు బాధ అనిపించింది, అరే వీళ్ళు కూడా లైవ్లీహుడ్ కోసం చేస్తున్నారు, అయినప్పటికీ మన డ్యూటీ తప్పదు చేయాలి, కానీ వాళ్ళకి మాకు మధ్యలో ఒక యుద్ధ వాతావరణం ఉంటుంది. మన తెలంగాణలో మెయిన్ ఇష్యూ ఇది, తెలంగాణలో మెయిన్ ఇష్యూ ఇది యాజ్ అంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తరఫున ఇది మన తెలంగాణలో ఉన్న పోలీసులకి బాగా తెలుసు, ఎందుకంటే వాళ్ళని మన పోలీస్ డిపార్ట్మెంట్నే మనం ఫారెస్ట్ వాళ్ళు హెల్ప్ అడుగుతున్నాం, వాళ్ళు వచ్చి దాన్ని సాల్వ్ చేయటం చాలా చాలాసార్లు జరిగింది. ఇదే మెయిన్ ఇష్యూ డిపార్ట్మెంట్లో, మనకి ఇబ్బంది కలగకుండా వాళ్ళ ల్యాండ్ రిట్రైవ్ చేసుకోవటం, వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఎవరైతే ఎక్కువ ల్యాండ్ ఉంటుందో వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవటం, అట్లా అదొక పెద్ద సమస్య. అన్నా నా భార్య పేరు స్వర్ణలత, నా కుమారుడు పేరు లియో రూఫస్, కుమార్తె పేరు లీనా బ్లాసమ్, అమ్మ పేరు విజయ.
రూఫస్ పాప పేరు లియోనా?
లియో రూఫస్ బాబు, లీనా బ్లాసమ్ పాప, లీనా బ్లాసమ్.
సిస్టర్ పేరు
స్వర్ణలత,
స్వర్ణలత. అమ్మ పేరు
విజయ.
విజయ, మీ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న సిబ్బంది వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటది? ఏమని ప్రార్థన చేయాలి సిబ్బంది కోసం ప్రార్థన చేస్తే, అంటే స్పిరిచువల్ గా తాగుడు విచారాలు లంచగొండుతాము అట్లాంటివి చెప్పి ప్రార్థన చేస్తాం.
అది మన యూనిఫామ్ డిపార్ట్మెంట్ లో మెయిన్ అయ్యా అన్న తాగుతూ ఉంటారు, ఎరుగుంటారు. లేదు ఇప్పటి వరకు అయితే న్యూ జనరేషన్ పర్వాలేదు, తాగుడికి కొంత దూరంగానే ఉన్నారు కానీ తాగుతారు.
మంచిది, ప్రార్థన చేద్దాం. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కొరకు, అన్ని యూనిఫామ్ డిపార్ట్మెంట్స్ కొరకు మనం ప్రార్థన చేస్తున్నాం, అలాగే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కొరకు ప్రార్థన చేయడం కూడా. ప్రభు ఈ ఉదయకాల సమయంలో తన దాసుడు అనిల్ బ్రదర్ తీసుకొచ్చి మరి ఆయన ప్రభు ఇచ్చిన హోదాలోని ఆయన ట్రైబల్స్ మధ్య ఆయన సేవ చేయడం కొరకు మనం విన్నాం. కనుక ఆ డిపార్ట్మెంట్లో గతంలో మనం పాలమూర్తి గారి వాక్యం విన్నాం, ఆయన సాక్ష్యం కూడా విన్నాం. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కొరకు చాలా తక్కువ మంది ప్రార్థన చేస్తారు, కానీ ప్రభు మనతో మాట్లాడుతున్నారు. ఆ డిపార్ట్మెంట్ పక్షంగా ప్రార్థన చేద్దాం. అనిల్ బ్రదర్ కుటుంబం కొరకు ప్రార్థన చేద్దాం. ఈ కుటుంబాన్ని ప్రభు తన చిత్తానుసారం నిలబెట్టుకొని ఆయన మహిమ పొందినట్లుగా ప్రార్థన చేద్దాం. ఎవరైనా ఒకరు ప్రేరేపించబడ్డ వారు విన్న సాక్ష్యాన్ని బట్టి ఆ డిపార్ట్మెంట్ కొరకు ప్రార్థన చేయండి. మనం ప్రార్థన అంశాల్లోకి వెళ్దాం.
పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వాధికారి అయిన మా దేవ, మీకు వందనాలు స్తోత్రాలు నాయన. తండ్రి ఉదయకాల సమయంలో మేమందరము కూడా నా తండ్రి నాయన అయా మీ కృపాసన వద్దకు రావడానికి నా తండ్రి మా ప్రియులు సోదరులు అందించినటువంటి సాక్ష్యాన్ని ప్రభా ఆమె విని మా జీవితంలో నా తండ్రి ప్రభ అటు మాదిరిగా నా తండ్రి మేము జీవించడానికి ప్రభా మీ ప్రియులు సాక్ష్యాన్ని ప్రభా మా మధ్యలో పంచుకుంటూ ఉండగా ప్రభా మా ప్రియులతో మీరు ఉన్నారని మేము నమ్ముతా ఉన్నాం. అయ్యా వారు అందించిన సాక్ష్యం అంతటిని బట్టి ప్రభా నిజమే ప్రభా జీవితంలో ఎన్ని కష్టాలు ఎన్ని ఇరుకులు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తండ్రి మేమైపోయే నా తండ్రి ప్రభా అయా మేము ఆనుకొని జీవించటం నిజంగా మా సోదరుల ద్వారా మేము విన్నాం ప్రభా మీకు వందనాలు స్తోత్రాలు. మీరెంతగానో కుమారుని మీరు బలపరిచి కుటుంబాన్ని మీరు బలపరిచి నా తండ్రి ఆయా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో సవాల్కరంగా మీరు వాడుకుంటున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. ఆ ప్రియులు చేస్తున్నటువంటి ఉద్యోగం తండ్రి ప్రభా ఆ సమయంలో మరి ట్రైబల్స్ మధ్యలో మీ కుమారుని మీరు ఎంతగానో ప్రభా ప్రీచ్ చేయడానికి మీరు వాడుకున్నారు మీకు వందనాలు స్తోత్రాలు. నిజమే ప్రభా మీ అందరూ నమ్మకమైన బిడ్డలు ప్రభా నిజంగా నీతిగా నిమంగా జీవించాలంటే ఒకసారి నా తండ్రి ప్రభా ఎన్నో ఆటంకాలు ఇరుక్కులు ఇబ్బందులు వస్తున్నప్పటికీ కూడా ప్రభా మీ అందు నమ్మకంగా మేము జీవించినప్పుడు ఎన్నో విజయాలు చూశామని మరి ప్రియులు మంచి సాక్ష్యం అందించారు. అయా మీకు వందనాలు వందనాలు స్తోత్రాలు దేవా. నా తండ్రి నిజమే ప్రభా మేము చూస్తా ఉన్నాం ముఖ్యంగా ఈ తెలంగాణ డిపార్ట్మెంట్ ఈ తెలంగాణ రాష్ట్రంలో నా తండ్రి మరి ప్రాముఖ్యంగా ఈ యొక్క ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో ప్రభా అనేకమైన ఇబ్బందులు ఉంటాయి. నా తండ్రి ఎవరు కూడా ఒక్కొక్కసారి లెక్క చేయనటువంటి ఆ యొక్క సమయం వచ్చినప్పుడు ప్రభా నిజంగా వారికి ఉన్నటువంటి హోదాని కూడా మరిచి నా తండ్రి ఒక్కొక్కసారి ప్రభా వారెంతగానో నా తండ్రి వేదనను ప్రభా అనుభవిస్తూ ఉంటారు. అయినప్పటికీ కూడా ప్రభా నేనైతే ఇప్పటి వరకు నా తండ్రి ప్రభా సాక్ష్యం అందించిన ప్రియులను ప్రభా నేను స్వయంగా నా తండ్రి వాడితో ఇక్కడ నన్ను పనిచేసినప్పుడు ప్రభా ప్రియులతో నేను కలిసి ప్రభా ఉద్యోగంలో కూడా పంచుకున్న సమయాలు ఎన్నో ఉన్నాయి. అయినప్పటికీ కూడా ప్రభా నీ కుమారుని ప్రభా ప్రాంతాల్లో మీరు వాడుకున్నారు మీరు నిలబెట్టారు. నా తండ్రి నీ కుమారుడు అడిగినప్పుడు నిజమే ప్రభా ప్రియుడు ఇచ్చినటువంటి సాక్ష్యాన్ని బట్టి ఆ ప్రియుడికి ప్రభా మంచి నాయన ప్రభా ప్రమోషన్ ఇచ్చి ఒక మంచి ప్రదేశంలో ఉంచారు. అంత మాత్రమే కాదు కానీ ప్రభా కుమారుడు ద్వారా ఆ యొక్క డిపార్ట్మెంట్ లో మరికొన్ని ఆత్మలు మేము చూడాలని మేము ఆశపడతా ఉన్నాం. నీ కుమారుడికి ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి అటు సాక్ష్యం ద్వారా ప్రభా మరికొన్ని ఆత్మలు మీ వైపు నడిపించబడినట్లుగా ఆయా డిపార్ట్మెంట్ లో ప్రభా ఒక మూల స్తంభంగా మీరు నిలబెట్టి మీరు వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం. దేవామి కొందనాలు దేవామి కొందనాలు దేవామి కొందనాలు ప్రభా నాయన ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో ఉన్న ప్రతి సమస్యను ఆయా మనుషులుగా మా వల్ల కాదు కానీ వాటిని ప్రభా ఆయా సపరేట్ చేయడానికి ఆయా మీరున్నారని మేము నమ్ముతున్నాం ప్రభా. నిజమే ప్రభా ట్రైబల్స్ మధ్యన ఒకసారి నాయన చేస్తున్నటువంటి ఉద్యోగ విషయంలో అనేక ఆటంకాలు ప్రభా అధికారులతో వస్తున్నటువంటి థ్రెట్స్ ప్రభా అంత మాత్రమే కాదు ప్రభా ల్యాండ్ బ్రోకర్స్ ద్వారా వస్తున్నటువంటి ప్రభా సమస్యలు కూడా ఒకసారి నా తండ్రి ఎంతో తన్నొప్పిగా ఉంటున్నప్పటికీ కూడా నా తండ్రి మా ప్రియులకు ప్రభా నీ కుమారుడికి మిరుస్తున్న జ్ఞానమును బట్టి ఈ కుమారుని వాడుకుంటున్నారు మీ కొందనాలు స్తోత్రాలు. ఈ సమస్యను ప్రభా అయా ఎవరికి ప్రభా ఎటువంటి ఇబ్బందికరంగా ఉండకుండా ప్రభా మీరే సమస్యను సాల్వ్ చేయమని మీ పాదాలు పట్టుకుని అడుగుతున్నాం. దేవా మీ కొందనాలు దేవా మీ కొందనాలు. మా ఉద్యోగాల్లో ప్రభా నాయన వస్తున్నటువంటి ఇబ్బందులను ఆయా సమస్తమును మీకు అప్పగించినప్పుడు నా తండ్రి నాయన ఆ సమస్యను ప్రభా నాయన మీరు ఎంతగానో ప్రభ సులువుగా సాల్వ్ చేస్తున్నారని ఆయన నమ్ముతున్నాం. దేవా మీ కొందనాలు దేవా మీ కొందనాలు ప్రభ. ప్రియులు అందించిన సాక్ష్యాన్ని ప్రభ మరెన్నటికి నువ్వు ప్రభ మరవకుండా అంతవరకు మీకు నమ్మకంగా జీవించే బిడ్డగా ఉండినట్లు సహాయం దయచేయమని మీ కుమారుడికి ఇచ్చిన మంచి సాక్ష్యమును బట్టి నా తండ్రి ప్రభ కొన్ని ఆత్మని వైపుకు నడిపించబడటానికి ఆ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి లంచగొండితనము కానివ్వండి ఆ యొక్క నా తండ్రి ప్రభ ఆయా తాగుడు నుంచి కానివ్వండి మీరు విడిపించండి. ఆయా మరి నిజమే ఒకనొక సమయంలో ప్రభ ఒంటరిగా ఉండవలసి వచ్చిన సమయాలు వస్తాయి కానీ యూనిఫామ్ సర్వీస్ ప్రభా కానీ అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ కూడా ప్రతి ఇబ్బందిని కూడా ప్రభా మీకు అప్పగిస్తూ ఉండగా నా తండ్రి ప్రతి ఒక్కరిని ప్రభా మీకు అప్పగిస్తూ ఉండగా వారికి రక్షణ మారే మనసు కార్యాన్ని కూడా మీరు జరిగించమని నా ప్రార్థన మీరు ఆలకించమని తండ్రి ఉదయకాల సమయంలో సాక్ష్యం అందించిన మా ప్రియులు ప్రభా నా తండ్రి ప్రభా మా పరిచర్యలో మా ఎస్ఎఫ్జేలో ఉంచినందుకు కూడా మీకు మహిమ గణిత ప్రభావాలు చెల్లిస్తూ మా ప్రియుడు నజరేడైన యేసు క్రీస్తు ప్రభు పేరిట అడిగి వేడుకొని ప్రార్థించి స్తుతిస్తున్నాం తండ్రి.